సాధన లేకుండా శుద్ధి కలగదు. మీకు మనస్సు అనేది ఒకటి ఉంది కదా, మనస్సు నిజంగా రావాలంటే మీ దగ్గర ఉన్న రూపాయల వల్ల, నీ బంధువుల వల్ల, నీ స్నేహితుల వల్ల నీకు మనం నిగ్రహం రాదు. అర్జున, ఒకటి అభ్యాసము, రెండు వైరాగ్యం. అభ్యాసం వల్ల, వైరాగ్యం వల్ల మనసుకు నిగ్రహం వస్తుంది, కానీ మీకున్న గౌరవాల వల్ల, మీకున్న పైసల వల్ల మనం నిగ్రహం రాదు. మీరు ఇటుగా ఏమి సాధన చేయటం లేదు, కానీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు, డబ్బు వేస్ట్ చేసుకుంటున్నారు. నేను మన బీమార్లో మీటింగ్లో చెప్తాను, డబ్బు పోతే సంపాదించుకోగలం, ఆరోగ్యం పోతే మళ్ళీ కొంచెం 10 రోజులు శ్రమ పడితే ఆరోగ్యం వస్తుంది, పోయిన ఆరోగ్యం కాలంకరం పోతే మళ్ళీ రాదు. ఇప్పుడు మనకు 60 సంవత్సరాల వయసు అనుకుంటే మళ్ళీ 35 సంవత్సరం వస్తుంది మనకి, రాదు. జరిగిపోయి నిన్నటి రోజే రాదు ఈ వేళ, ఇంకా ఎప్పుడు 30 సంవత్సరం మాట ఏంటి? మన కాలాన్ని సద్వినియోగం చేయకపోతే భగవంతుని నగరపరిచినట్టు. ఇంకేంటి గీతలో చెప్పాడు, విభూతి యోగంలో నేను కాలరూపంలో ఉన్నాను. జపం చేస్తున్నామండి, ధ్యానం చేస్తున్నాం, అభివృద్ధి లేదంటారు. ఎంతో కొంత వైరాగ్యం ఉంటే మీరు చేసిన జపం, మీరు చేసిన ధ్యానం ఫలిస్తుంది. మీకు అసలు ఏమైనా వైరాగ్యం ఉంటే కదా, ఎంతో మీరు ధ్యానం చేస్తున్నారనుకోండి లోపల ఎంతో కొంత వైరాగ్యం ఉండాలి, జపం చేస్తున్నారనుకోండి ఎంతో కొంత వైరాగ్యం ఉండాలి, అప్పుడు అది ఫలిస్తుంది. కృష్ణుడు చెప్పిన సూత్రం ఏంటంటే, మీ పని అయితే మీరు చేసుకోండి, మీ పొట్ట కోసం ఇతరుల మీద ఆధారపడకూడదు. మీ పొట్ట కోసం ఇతరుల మీద ఆధారపడితే మనకు బానిసత్వం వస్తుంది. ఎవరి మీద ఆధారపడకూడదు, మన పొట్ట కోసం ఇంకోటి మీద ఆధారపడ్డం అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు చెప్పినట్టు మనం వినాలనుకుంటారు. నేను ఎవరి కాదు మీద వాళ్ళు ఆధారపడటం అంటే, మీ దేహయాత్రకు లోటు లేకుండా మీరు చూసుకుని ఇతరుల మీద మీరు ఆధారపడకుండా. అమెరికాలో ఈ విషయం ఆశ్చర్యం, తండ్రికి 1000 కోట్లు ఆస్తి ఉంటుండే, ఆ 1000 కోట్లు ఆస్తి కొడుకు 1 రూపాయి కూడా ఆశించడం, ఇస్తే పుచ్చుకుంటాడు లేకపోతే. మరి వాళ్ళకి ఆ సంస్కృతి ఎలా వచ్చింది, కానీ ఇంగ్లాండ్లో కూడా అంతే. అది వాళ్ళు 1000 కోట్లు మనకెందుకు, మన బతుకు తిరిగి మనం చూసుకోవాలి కదా అనుకుంటాడు. వాడు ఇస్తే పుచ్చుకుంటాడు, ఇవ్వకపోతే పెద్ద టీచర్ కింద ఉంటాడు. వాడు వాడికి 1000 కోట్లు ఉంటాయి, ఇది ఆంధ్రప్రభ అమ్ముకుని బతుకుతూ ఉంటాడు కొడుకు. నా కొడుకు ఆంధ్రప్రభ అమ్ముకుంటున్నాడు ఏంటని వాడు అనుకోడు, వాడు కష్టం వాడికి తెలియాలనుకుంటాడు. ఆ కష్టం తెలియకపోతే వాడికి జీవితం ఉంటే ఏంటో తెలియదు, డబ్బు ఉండదు తెలియదు వాడికి. ఆ రోడ్డు మీద సైకిల్ మీద పేపర్లు అమ్ముకుంటాడంటే తండ్రికి 1000 కోట్లు ఉన్నా ఏం అందరూ సంతోషిస్తాడు కదా, ఆ పని వాడు చేసుకుంటున్నాడు. మరి ఇందులో పని బద్దకొస్తుంది. అది మీరు చేసుకునే పని విడిచిపెట్టద్దు. మీరు భగవంతుడు చెప్పేది ఏంటంటే, మీరు ఎంతవరకు చేసుకోగలరో అంతవరకు మీ పని విడిచిపెట్టద్దు. ఆ పని అయిపోయిన తర్వాత లోక విచారంలోకి మీరు వెళ్ళద్దు. పని అయిపోయిందనుకోని మీరు చేసుకునే పని లోక విచారంలోకి వెళ్ళదు. ఆత్మ సంస్థం మనఃకృత్వ నా కించిదపి చెంతలేదు. మీ ఇంటికాడ మీ పని అయిపోయిందంటే ప్రశాంతంగా చూడ కూర్చుని కూర్చుని మీ హృదయంలో అంటే ఇక్కడ ఏంటంటే కృష్ణుడు చెప్తుండే, ఇప్పుడు మీ శరీరం ఉంటే నా శరీరం ఉంటే ఎంతకాలం ఉంటుంది, ఎంతకాలం ఉంటుంది, ఏదో కొన్ని సంవత్సరాలు ఉంటుంది, తర్వాత మొసళ్ళు అయిపోతుంది, చచ్చిపోతుంది. కుటుంబ పరిస్థితిలో ఎప్పుడూ ఒకలా ఉండదు, 1 కోట్లు రూపాయలు 100 కోట్లు వెళ్ళవచ్చు, 100 కోట్లు రూపాయలు 1 కోట్లు రూపాయలు కావచ్చు. సమాజ పరిస్థితులు ఎప్పుడూ ఒకలా ఉండదు, కుటుంబ పరిస్థితులు మారుతూ ఉంటాయి, సమాజ పరిస్థితులు మారుతూ ఉంటాయి, గవర్నమెంట్లు మారుతూ ఉంటాయి. శరీరం చనిపోతే బంధువులు మారుతారు, స్నేహితులు మారతారు. ఈ మార్పుల మధ్య మనం బతుకుతున్నాం అర్జున. ఎక్కడ చూసినా మార్పులు తప్పదు ప్రకృతి. ఇవాళ నీకు స్నేహితులుగా ఉన్నాడు ఉన్నప్పుడు రేపు విరోధులు అవ్వచ్చు, రేపు విరోధులుగా ఉన్నప్పుడు ఇవాళ స్నేహితులు అవ్వచ్చు. అది మనస్సే కదా, స్నేహం మనస్సే, విరోధం మనస్సే, రెండు నెలలు కాదు. బంధువుడికి ఆత్మ బంధువుడికి తేడా ఏంటి అని, బంధువులు అంటే మనకు శారీరకంగా అనుభవం ఉన్న వాళ్ళందరూ బంధువులు, శరీరం ఉన్నవాళ్ళకి బంధువులు, శరీరం లేని వాళ్ళకి బంధువులు ఏంటి? నాకు బంధువులు ఏంటంటే బంధువులైనా అందరూ మన క్షేమం కావాలి. మనకు ఒక 200 మంది బంధువులు ఉండొచ్చు, అందరూ మన క్షేమాన్ని కోరరు. మన క్షేమాన్ని ఎవరైతే కోరుతున్నారో వాళ్ళు ఆత్మ బంధువులు. మన బంధువులు ఒకరినొకరు నాశనం కోరుకుంటారు, అది మనం ప్రపంచంలో చూస్తాం. తోడుకోవడంలో అసూలు వస్తాయి, అన్నదమ్ములలో అసూలు వస్తాయి, తల్లికి పిల్లల మధ్య అసూలు వస్తాయి. ఇదంతా లోకం చూస్తున్నాం. అర్జునుడు ఈ గొడవల మధ్య మనం బతుకుతున్నాం. ఎన్నాళ్ళు బతుకుతున్నాడు? నువ్వు నీ శరీరం చనిపోయిన కానీ నీ కొత్త శరీరం వస్తుందనుకో, వచ్చినా నీ సమస్యలు తప్ప ఇటువంటి సమస్యలు ఏవి వస్తామంటాయి. అంటే నువ్వు ఏం చేస్తామంటే, ఈ సమాజంలో మార్పులు, నీ కుటుంబంలో మార్పులు, ప్రభుత్వంలో వచ్చిన మార్పులు, ఈ వాతావరణంలో మార్పులు ఇలా ఎప్పుడూ జరుగుతున్నాయి. ఇవి మార్పుల మధ్య మార్పులేని వస్తువు చావుడైన వస్తువు ఉంటుంది హృదయంలో. దానికి మార్పు లేదు, చావులేదు. అంటే నీ బట్టేదో కట్టుకుని నీ తిండిలో తిని నీ నేరలో ఉండి జాగ్రత్తగా నీ సాధనలో నువ్వు చేసుకుని నువ్వు తరించడానికి ప్రయత్నించు. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు పని చేసుకో. పని చేసుకుని పని లేనిపోయి చేస్తామంటే టైం పాడు చేయదు. నీ హృదయంలో మరణం లేని వస్తువు ఉంటుంది, నీ హృదయంలో పుట్టుక లేని వస్తువు ఉంటుంది, నీ హృదయంలో నిత్యము శాంతముతో జ్ఞానంతో కాంతితో చైతన్యముతో ఆనందముతో నిండిపోయిన వస్తువు హృదయంలో ఉంది. అది మారదు. శరీరాలు మారిపోయినా, బంధువులు స్నేహితులు మారిపోయినా, పరిస్థితులు అన్నీ మారిపోయినా, ఆ మారని పరమాత్మ ఒక హృదయంలో ఉన్నాడు. అంటే ఈ పని దైనందిన జీవితంలో ఈ పని అయితే నువ్వు చేసుకుంటూ అవకాశం వచ్చినప్పుడు ప్రశాంతంగా నువ్వు నీ పద్ధతులు నువ్వు ఉండి అది లోపం అంటే వస్తువుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం నేర్చుకోవాలి. సమావేశాలన్నీ కాలక్షేపం పడిపోవు కదా. కాలక్షేపం అవ్వకపోతే మనం సినిమాకి వెళ్ళి కూర్చోవచ్చు కదా, లేదా టీవీ చూడవచ్చు కదా. కానీ కాలక్షేపం సమావేశాలని మీరు అనుకోవచ్చు. అంటే ఎన్నో మార్పుల మధ్య మార్పులైన వస్తువు, చావులైన వస్తువు సదా ఉండే వస్తువు, సదా ఉండటమే కాదు శాంతిగా ఉండే వస్తువు. ఒకసారి చూడండి, మీ స్నేహాలు మారిపోతాయి, మీ బంధుత్వాలు మారిపోతాయి. ఎన్ని మారినా మీ హృదయంలో ఉన్న పరమాత్మ మారు. కానీ ఆ మారిన వస్తువుని, చావులైన వస్తువుని, సత్యమైన వస్తువుని, నిత్యముగా ఉన్న వస్తువుని నువ్వు పట్టుకుంటే తరిస్తావు. ఈ భూమి మీదకి వచ్చిన పని నీకు పూర్తవుతుంది. మిగతా అన్నీ ఉంటే మాయా కల్పితం, ప్రపంచం అంతా కల్పితం. అంటే నీకు ఎంతవరకు నువ్వు పని చేసుకోవాలో, ఎంతవరకు నీ దేహ యాత్ర నువ్వు చూసుకోవాలో అంతవరకు చూసుకో. ఈ వస్తువులు మనుషులు నిజానుకుంటున్నాయేమో, ఈ వస్తువులతో మనుషులతో సంబంధాలు కూడా నీకు తెగిపోతాయి, చెడిపోతాయి. ఇప్పుడు మనకు ఏదైనా స్నేహితులు ఉన్నారనుకోండి, మన బ్రతుకు కూడా స్నేహం చెడిపోవచ్చు, అక్కడ స్నేహంగా ఉంటే మనం చచ్చిపోవచ్చు. ఈ వస్తువులతో అనుబంధాలు, ఈ స్నేహితులతో అనుబంధాలు, ఈ బంధువులతో అనుబంధాలు అని నిజం కాదు, స్వప్నం. అయితే నీ హృదయంలో ఉన్న వస్తువుని నువ్వు తెలుసుకోవాలంటే నీ మనసును చల్లగా ఉంచుకో. ఎవరు అలా ఉంటున్నారో నువ్వు అలా ఉండకు. భగవంతుడు ఎలా ఉండమని చెప్పాడో అలా ఉండటం నేర్చుకో. యోగం తగ్గిపోయిన తర్వాత మనం ఒక్కళ్ళవే ప్రయాణం చేయాలని మనకు కూడా ఎవరు రారు. శ్మశానం దాకా కూడా రారు. మన ఇంట్లో వాళ్ళని ఇష్టం లేకుండా శవం శ్మశానం తీసుకెళ్తారు. అక్కడ తీసుకెళ్తాం అనుకోండి, చచ్చిపోయిన వాళ్ళకి నష్టమేంటి? ఒక 4 గంటల ఆడితే శవం వాసన వచ్చేస్తే ఆ వాసన భరించలేకనే అది శ్మశానం తీసుకెళ్తాం. ఈ మధ్యన తండ్రికి ఒక కొడుక్కి పేచి వచ్చి నువ్వు చచ్చిపోయినా కానీ ఈ శవం దగ్గరికి రాను నాకు నీ కొడుకు, అది ఇంకా పొలాలు కడ పేచి వచ్చి ఆ తండ్రి అన్నాడు నువ్వు నా దగ్గర రావక్కర్లేదు, ఎవరికి వాసన వస్తే ఆడని విసిరే శ్మశానంలో పడేస్తాడు. వాసన శవం వాసన ఎవరు భరించగలరు? ఎవరు పడకపోతే మున్సిపాలిటీ కూడా ఉన్నారు. అంతే ఈ హృదయంలో ఉన్న వస్తువుని మనం తెలుసుకోవాలంటే కేవలం ఒక కబుర్తో చెప్పారు. నీ ఏ ప్రారంభాన్ని బట్టి డబ్బు ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, నీకు గౌరవం ఉండొచ్చు, అని నిజం అనుకోకు. నీ మనసును స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి రెండు తప్పక నీ జీవితంలో అలవాటు చేసుకోవటం మొదటి అభ్యాసం, రెండు వైరాగ్యం. అంటే వైరాగ్యం అంటే నీ మనస్సును బాగా నియమించుకుంటావు. అయితే ఆ వస్తువు మొదలులో ఉన్న సద్వస్తువుని, ఆ సత్య వస్తువుని, చావులేని వస్తువుని, ఆ బ్రహ్మమును వైద్యం చేసుకోవడానికి నీకు సహృదయం ఉండాలి, మంచి బుద్ధి ఉండాలి, మంచి గుణాలు ఉండాలి. నీకు మంచి గుణాలు లేవనుకో, నీకు మంచి బుద్ధి లేదనుకో, సహృదయం లేదనుకో, ఆ వస్తువు నీ హృదయంలో ఉన్నా అది నీ సొంతం అవ్వదు, అది నీ చేతికి అవ్వదు. జుగరకాలంలో నేను మాట్లాడిన తర్వాత వార్త విలేకరు వచ్చి మీరు వీళ్ళందరికీ బోధిస్తున్నారు కదా, దీని ప్రయోజనం ఏంటని అడిగారు. ప్రయోజనం ఏంటి, రాపణ ఏదో ఉందని చెబుతున్నాడు భగవంతుడు. ఆ ఉన్నది ఏదో అందుకేమో ఈ మాటలు చెప్తాను చెబుతున్నాను, అంతకంటే ప్రయోజనం ఏముంది. అయితే మీ ధ్యానమైనా జ్ఞానమైన ఆ వస్తువుని తెలుసుకోవటానికి, మహాత్ములతో సహవాసం చేసిన, గురువులను ఆశ్రయించిన, సాధన చేసిన ఆ చావులేని వస్తువుని తెలుసుకోవటం కోసం, అది తప్పించి మిగతాది స్వప్నంతో సమానం. ఒకవేళ మీకు బాగా చదువు ఉందనుకోండి, అది స్వప్నంతో సమానం. ఇంకేమైనా 100 కోట్లు డబ్బు ఉందనుకోండి, అది స్వప్నంతో సమానం. ఆ సత్య వస్తువు తప్పించి మిగతాయన్నీ స్వప్నంతో సమానం. ఇంకా మీకు కంగారు పడకుండా పరిస్థితి ఒకసారి మనకు అనుకూలంగా ఉంటే ప్రతికూలంగా ఉంటుంది, ఉద్యోగపడకుండా. కొంతమంది పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు పొంగిపోతారు, అనుకూలంగా ఉన్నప్పుడు పొంగిపోతారు. మీకు అలా అయితే జ్ఞానం రా, మనస్సు యొక్క బ్యాలెన్స్ తప్పుతుంది. మీ దేహ ప్రారంభాన్ని బట్టి పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, మీ దేహ ప్రారంభాన్ని బట్టి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, మీరు ఉద్యోగపడకుండా మీ మనసును సమానంగా ఉంచుకుని నిరంతరము మీ హృదయంలో ఏ వస్తువు అయితే ఉందో ఆ వస్తువు నిరంతరం దాన్ని ధ్యానిస్తూ స్మరిస్తూ జపిస్తూ దాన్ని తెలుసుకోవటం కోసం జీవిస్తూ నువ్వు కలక్షపించు. అది 100 రోజులని సందేహపడాలి. నిజంగా లేదనుకోండి, భగవంతుడు ఏదో చెప్తుంది కూడా మీ హృదయంలో ఉన్నాడు కాబట్టి ఉన్నానని చెప్తున్నాడు. దేవుడు మన హృదయంలో లేదనుకోండి, అని చెప్పేప్పుడు దేవుడు మీ హృదయంలో నేను మామూలుగా పెద్ద మనుషులే, కొంచెం మామూలు పెద్ద మనుషులు అబద్ధాలు చెప్పాలి, భగవంతుడు అబద్ధించి చెప్తారు. మన హృదయంలో దేవుడు లేదనుకోండి, నేను చెప్తాను మీ హృదయంలో నేను ఏం లేదు అని చెప్పాడు. ఉన్నాడు కాబట్టి ఉన్నాను అని చెబుతున్నాడు. నమ్మించే సొమ్ము నమ్మకపోతే దున్నా. ఈ చిత్తశుతాలు కూడా ఎందుకు వస్తాయంటే, కొంతమంది సుఖం వచ్చినప్పుడు పొంగిపోతారు, కష్టం వచ్చినప్పుడు పొంగిపోతారు. ఈ కష్ట సుఖాలు వచ్చినప్పుడు మీరు సమానంగా ఉంటున్నారో లేదో చూడటానికి భగవంతుడు ఏదో పరీక్ష పెడతా ఉంటాడు. మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు. మనాకృత్వం అంటే నీ లోపల వస్తువుని గట్టిగా పట్టుకో, ఎలా పట్టుకోగల వస్తువుని ఇతరులకి చిల్లర విషయాల్లోకి నీ మనసు చిందిపోకుండా చూసుకుని డైరెక్ట్గా నీ హృదయంలో వస్తువుని పట్టుకోవడానికి ప్రయత్నించు. ఒక రుచి చూస్తే నీతో తెలుస్తున్న కొంత అభ్యాసం చేస్తే అంతేకాని ఆత్మసంస్థం మనాకృత్వ నాకేంచి తప్పించే ప్రజాకి ఎవరి కామాన్ సర్వాన్ పార్థ మనోగత అని అర్జున ఈ శతప్రజ్ఞ లక్షణాల్లో మొదటి శ్లోకం. శతప్రజ్ఞుడు, శతప్రజ్ఞుడు అంటే స్థిరమైన బుద్ధి గలవాడు. కొంతమంది ఉదయం ఒక రకంగా ఉంటారు, మధ్యాహ్నం ఒక రకంగా ఉంటారు, సాయంత్రం ఒక రకంగా ఉంటారు. నేను 10 అవతారాలు ఇచ్చాడు కానీ మీరు రోజుకు 10 అవతారాలు ఇస్తూ ఉంటారు. అంటే నువ్వు ఏం చేయాలంటే, అర్జున మనోకల్పితమై నీ మనస్సులో ఉన్న సంకల్పం మనకు పనికొచ్చి ఉంటాయి, పనికిరాని ఉంటాయి. ఎలిజిబుల్ పనికిరాని సంకల్పాలు కూడా మనకు వస్తూ ఉంటాయి. అది నాకు ఉపయోగపడవు, నీకు ఉపయోగపడవు, సమాజానికి ఉపయోగపడవు, మనకి సహజమైన భక్తి కలగడానికి ఉపయోగపడవు. మనకి ఎంతో కొంత భక్తి ఉంది, భక్తి లేకపోతే మీరు అందరి ఇక్కడికి ఎందుకు వస్తారు? కానీ మన భక్తి ఇంకా సహజం అవ్వాలి, హెచ్చు తగ్గుతున్నాయి భక్తులు. మన భక్తి కనుక సహజమైతే ఆ లోపల ఉన్న సహజ వస్తువు మనకు కలుగుతుంది. లోపల ఉన్న వస్తువు సహజంగా ఉంది కానీ అసహజంగా లేదు. చూడండి, మీకు అందరికీ భక్తి ఉంది, హెచ్చు తగ్గులు లేకుండా భక్తులు సమానంగా ఉంటాను, నాకు సమానంగా లేదని మీకు తెలుస్తాను. ఆ భక్తి మీరు ప్రాక్టీస్ చేసి అభ్యాసం చేసి భగవంతుని పాదాలను ఆశ్రయించి మీరు కృషి చేస్తుంటే అలా ఉన్న భక్తి సహజం. అంటే నీవు మనసులో నీవు ఉపయోగపడేటువంటి కోరికలు తలంపులు సంకల్పాలు విడిచిపెట్టి కొంతమందికి ఉపయోగం లేని భావాలు వస్తూ ఉంటాయి, కానీ వాళ్ళకి తెలియదు ఆ భావాలను బంధిస్తాయన్న సంగతి పాపం మనిషికి తెలియదు. నీకు ఉపయోగం లేకుండా వచ్చే భావం నీ భావాలే నేను బంధిస్తాయి. ఎవరు ఇతరులు వచ్చి నేను బంధిస్తానని అనుకోవచ్చు, ఇతరులు వచ్చి నేను బంధిస్తాంటే నువ్వు పారిపోవచ్చు, కానీ నేను నీకు వచ్చే భావాల నుంచి నేను ఎక్కడ పారిపోతాం. మనిషిని బంధించే భావాలు తలంపులే సంకల్పాలు. అంటే ఈ మనస్సులో ఉదయించే సంకల్పాలు అనేది ఎవరైతే ఎవరైతే సమూలంగా వేరుతో సహా బయటకు రాగుతున్నాడో వారి మనస్సు వస్తువుల మీదకి పరిగెత్తదు, వ్యక్తుల మీదకి పరిగెత్తదు, పంచభూతాల మీదకి పరిగెత్తదు. ఆత్మాభిముఖంగా సత్యాభిముఖంగా ఆ ప్రయాణం చేసి అమృతత్వంలో ఆలక్ష్యం మీ మనస్సుకు బాహ్యముఖంగా ప్రయాణం చేస్తుంది. ఆలోచిస్తే వ్యక్తుల గురించి ఆలోచిస్తాను, లేకపోతే వస్తువుల గురించి ఆలోచిస్తాను, కానీ నా మనస్సు ఆత్మవైపుగా ముఖం తిప్పలేదు, ఆత్మవైపు ప్రయాణం చేయటం లేదు. ఆత్మవైపుకి ప్రయాణం చేసి ఆత్మలో నా సుఖాన్ని శాంతిని జరుపుకోవటం లేదు. అంటే నీ శాంతికి నీ సుఖానికి నీ ఆనందానికి బాహ్యమైన వస్తువుల మీద ఆధారపడకుండా కేవలము నీ హృదయం మీద నువ్వు ఆధారపడకుండా ఉంటే నీ బుద్ధి స్థిరంగా ఉంటుంది, నీ బుద్ధి పుత్రిగా ఉంటుంది, నీ బుద్ధి నిర్మలంగా ఉంటుంది, నీ బుద్ధి నిశ్చలంగా ఉంటుంది. ఆ రోజు కాదు నీ బుద్ధి అడిగిపోయి ఆత్మాకారం క్షీణిస్తుంది. అయితే నీ బుద్ధి కనుక స్థిరపడకపోతే, నీ బుద్ధిలో కనుక వివేకం లేకపోతే, నీ బుద్ధి సమానంగా లేకపోతే, మీకు 1000 కోట్లు ఉన్నామంటే 2000 కోట్లు ఉన్నామంటే కుదిరిలేదనుకోండి, మీకు 1000 కోట్లు దక్కుందనుకోండి, మీరు చనిపోయిన తర్వాత మీరు కూడా మీకు కుదిరిలేని బుద్ధి వస్తుందని 1000 కోట్ల రూపాయలు 1 రూపాయి కాదు ఈ బాగా జ్ఞాపకం. మీకు 1000 కోట్ల రూపాయలు 1 రూపాయి ఉన్నాయనుకోండి, వేరే కదా వాడు బుద్ధి కుదిరిగా లేదు, వాడు బుద్ధి శాంతిగా లేదనుకోండి. వాడు చనిపోయినప్పుడు కొన్ని 1000 కోట్ల కొంత డబ్బు వెళ్ళినా పర్లేదు కూడా, 1000 కోట్ల రూపాయలు ఆడి బుద్ధిలో ఉన్న అశాంతి, ఆడి బుద్ధిలో ఉన్న కుట్రలు, అది బుద్ధిలో ఉన్న దోషాలు, అది చచ్చిపోయి ఎక్కడికైతే కూడా ఆత్మ సంస్థ మనకృత్వం నాకు ఇంటి దగ్గర చెప్తలేదు. అంటే నీకు ఆత్మాభిముఖంగా ప్రయాణం చేసిన ఆత్మ కావాలయ్యా, ఆత్మాభిముఖంగా ప్రయాణం చేసి ఆత్మ కావాలంటే అర్థం ఏంటంటే ఆ మనస్సు నీకు కావాలి. కాబట్టి నీ మనస్సు రెడీ అయితే ప్రిపేర్ అయితే నువ్వు స్థితప్రజ్ఞులు అవుతావు, జ్ఞానం అవుతావు, గుణాతీతుడు అవుతావు, బుద్ధిమంతుడు అవుతావు. భగవంతుని నీ శాంతితో జ్ఞానంతో అలంకరిస్తాడు. నువ్వు ఏమైనా కష్టపడుతున్నా నీ కంగారు పడకండి, ఏమో సుఖాలు అనుభవిస్తే నేను గర్వం తెచ్చుకో, అది అసత్యమే, ఇది అసత్యం. అంటే పుస్తకాలు చదివి నేర్చుకోవాలంటే నీకు సంసారంలో వచ్చే అనుభవాలు కానీ నేను ఎక్కువ నేర్చుకుంటాను. నీతో నీకు చిన్నటువంటి జరుగుతుంది, అనేక కష్ట సమస్యలు మీరు పుస్తకాలు చదివి నేర్చుకున్న దానికంటే మీ ఇంటి దగ్గర ఉండి సంగతిని బట్టి మీరు ఎక్కువ పాఠాలు నేర్చుకుంటారు. అది భగవంతుడు చెప్పిన మాటలు మనం ఇంటే చదివాం, మనం ఏమనుకోండి భగవంతుడు మాటలు వినే పరిస్థితిని కల్పింపజేసి మొట్టుకాయలు మొట్టి అతను వినిపింపజేస్తాడు వాళ్ళని దేవుడు. ఇప్పుడు పిల్లల్ని బయటకు వెళ్ళమంటాం, అది అన్నం పెడతాం, బట్టలు దొరుకుతాం, బయలు కెళ్ళమంటాం. అయితే వాడు సంతోషంగా ఎక్కి చదివేశారు, మీరు వెళ్ళమన్నా అని కదా, మేము వెళ్ళని తెలియజేస్తాం, ఏదైనా కొనుక్కోరే బాబు 1 రూపాయి 2 రూపాయలు చేతిలో పెడతాం, అప్పుడు కూడా మీరు వెళ్ళమన్నమాట, అది ఏం చేస్తాడు అని పట్టుకుని బాధిస్తారు. భగవంతుడు కూడా మనం చేసి సహజంగా నేర్చుకుంటావు నేర్చుకోవాలి, లేకపోతే నీకు ఎలా నేర్చుకోవాలో నాకు తెలుసు, నీకు చేతిలో చెప్పింది సత్యాన్ని విడవకుండా పట్టుకో. నువ్వు చేసే జ్ఞానం, నువ్వు చేసే విచారం, నువ్వు చేసే సత్పురుష సహవాసం, ఓహో ఇది సత్యం, ఇది సత్యం కాదు అది చూడక స్పష్టంగా నన్ను తెలుస్తా ఉంటుంది. ఇది బత్తాకాయ, ఇది నారింజకాయ, ఇది కమలాకాయ అని ఆ కాయలు నీకు ఎంత స్పష్టంగా తెలుస్తున్నాయో, నీ కొంత ధ్యానం చేస్తే, కొంత విచారణ కనుక మీరు చేస్తే, కొంత సత్పురుషులతో మహాత్ములతో మహర్షులతో సహవాసం చేస్తే, ఓహో ఇది అలాగా ఇది మోక్షం, ఇది శాంతి, ఇది అశాంతి, ఇది నిత్యం, ఇది అనిత్యం, ఇది సత్యం, ఇది అసత్యం. ఆ రెండాకున్న భేదం మీకు తెలుస్తుంది. ఎప్పుడు మీ విచారణ చేస్తే, ధ్యానం చేస్తే, జపం చేస్తే భగవంతుడి యొక్క పాదాలను ఆశ్రయిస్తుంది. నిజంలో ఉండటం నువ్వు నేర్చుకుంటే ఆ నిజం నీకు తెలుస్తుంది. నిజంలో ఉండటం, సత్యంలో ఉండటం అని నేర్చుకోకపోతే అది నీకు తెలియదు. ఆత్మ నిష్ట వల్ల, ఆత్మ విచారణ వల్ల, ఆ విద్య వల్ల ఆత్మ తెలియకూడదు. మనం చచ్చిపోతే, ఇలా చచ్చిపోతే రేపు అందరూ మర్చిపోతారు. గౌతమించిన చనిపోయి 2500 సంవత్సరాలు ఇప్పుడు కూడా ఆయన అస్థితులు ఒక కలశంలో దాచిపెట్టించాం. ఎక్కడో మన పాట్నాలో అస్థికలు ఉంటే ఆ బుద్ధగారు చాలా మంది చూడటాన్ని చూడాలంటే గవర్నమెంట్ పోలీసు బందోబస్తు ఇచ్చి ఆ అస్థికల్ని, అస్థికలు ఉన్న కలశంని పాట్నా నుంచి మన బుద్ధగా తీసుకొచ్చాం. ఎంతకాలం అయింది? 2500 సంవత్సరాలు అస్థికలు. ఆయనకి మనకి జనం అంటే మానవ జాతి లేదని ప్రేమ లేదు, మనకి ప్రేమ లేదు, అందుకే చాలా ఏమి లేదు. అంటే నువ్వు ఆత్మనిష్టను నేర్చుకో, ఆత్మనిష్టను నువ్వు అలవాటు చేసుకో. ఏ విషయాలతో నీ మనసును బాధ పెడుతున్నారు, ఆ విషయాల నుంచి నువ్వు బయటకు రావాలంటే, లేకపోతే ఆ విషయాన్ని నేను విడిచిపెట్టానంటే, నా అవతార పురుషులు ఏదో అవతారం కానీ, లేదా నిర్వహణ కానీ, లేదా నీ హృదయంలో మన ఆత్మ కానీ, నువ్వు ధ్యానం చేసుకోవడం నేర్చుకుంటే, ఆ ప్రీతిగా, ఆ ప్రేమగా, ఆ వస్తువుని అలా పట్టుకుని ఉంటే, నీ బాధపడిన విషయాలన్నీ కూడా వాటించడానికి రాలిపోతాయి. నీ ఇంట్లో ఏదైనా దుమ్ము ఉందనుకోండి, సగం దుమ్ము తీసే సగం దుమ్ము అట్టి పెట్టుకున్నారని ఎదురునే శుభ్రత రావు. అంటే నీ మనస్సులో గురించే సంకల్పాన్ని జగాతి ప్రతిఘాతి వేరుతో సహా, ఆ సంకల్పాన్ని వేరుతో సహా తొలగించినప్పుడు అర్జున నువ్వు స్థితప్రజ్ఞుడు అవుతావు. అంటే అది నీ బుద్ధి స్థిరంగా ఉంటుంది. అంతవరకు నీకు బుద్ధి స్థిరంగా ఉండదు. బుద్ధి స్థిరంగా ఉంటే సబ్రిస్టర్ ఆఫీసులు ఎందుకు పోలీస్ స్టేషన్ ఉంటుంది? నీ మనసులో నేర్చే సంకల్పాలు పూర్తిగా నశించినప్పుడు నీ బుద్ధి స్థిరంగా ఉంటుంది. కానీ అప్పటివరకు నీ బుద్ధికి స్థిరత్వం రాదు, శాంతి రాదు, నిలకడ రాదు, నీకు దర్బంధం రాదు. అభ్యాస వైరాగ్యముల వల్ల మనసు స్వాధీనంలోకి వస్తున్నా, కానీ చదువు వల్ల డబ్బు వల్ల మనసు స్వాధీనంలోకి వస్తుందని భగవంతుడు 700 శ్లోకాలు ఎక్కడ చెప్పలేదు. అలాగే భగవంతుని ప్రార్థించి భగవంతు అందు భక్తి కలిగి అక్షరాలు రాని వాళ్ళు కూడా తరించిన వాళ్ళన్నారు. రామకృష్ణ పరమహంస గారు పెన్సిల్లు అని అనేవారు కాదు, పెన్సిల్ని క్యాన్సర్ అనేవారు. ఆ క్యాన్సర్ ఎలా కావాలి అనేవారు, అంటే పెన్సిల్ అని కూడా అనలేకపోయారు, క్యాన్సర్ అనేవారు. ఆయన ఎలా తరించాడు, ఎలా తరించాడు అంటే ఈశ్వరుడు పట్ల ఆపుకోలేని ప్రేమ. అంటే నది సముద్రంలో కూడా ప్రవహిస్తుందో, ఇది రాత్రి ఇది పగలని తెలియకుండా తదేక ధ్యాస, తదేక నిష్ట. వాడు ఏమి కట్టుకుంటున్నాడో, ఏమి తింటున్నాడో తెలియని పరిస్థితి. ఆయన ధనం లేకపోయినా ఆయన చేసిన సాధన వల్ల తరించాడు. ఎక్కడున్నాడో ఉండకు. శుభ్రం ఎలాగుంది, పుల్లం ఎలాగుంది, ఎల్లం ఎలాగుంది, తారపల్లిలో వారు ఎలా ఉన్నారు, భీమవరంలో వీరు ఎలా ఉన్నారు, మెడ్రాసులో వారు ఎలా ఉన్నారు, హైదరాబాద్లో వీరు ఎలా ఉన్నారు, అలా ఉండకు. భగవంతుడు అలాగే నీకు చెప్పాడు, అలా ఉండటం నేర్చుకో అర్జున. నీ పద్ధతిలో నువ్వు ఉండు, ఏ ప్రక్రియ ప్రకారం నువ్వు సాధన చేస్తే నేను సంతాన దృష్టి కలుగుతుందో నువ్వు చూసుకో. నువ్వు చెంపు తిరిగినప్పుడు ఏం చేస్తావు? ఆ చెంపు నీకు శరీరానికి పడకుండా లేదో చూసుకుంటున్నావు, కానీ ఇతరులు తింటున్నారని నువ్వు తినవు. అదేవిధంగా నువ్వు ఏ మార్గంలో అయితే ప్రయాణం చేస్తున్నావు, నీకు ఏ మార్గం ఇష్టంగా ఉందో, ఏ మార్గం ప్రీతిగా ఉందో అందులో ప్రయాణం చేయడానికి ఇతరులు ఎవరో చేస్తున్నారని నువ్వు చెయ్యొద్దు. కొంతమంది అనుకోవచ్చు మనం ఎలా ఉంటే బాగుండాలి, అది వద్దు ఇది వద్దు, భగవంతుడు ఎలా చూస్తే అలా ఉండటానికి మీరు ప్రయత్నం చేయండి. ఆ మనసుని ఆత్మలో స్థిరపరచు. అంటే పంచదారులు మనం క్షేమనేస్తే క్షేమ పంచదారుని ఎలా కలిసి పెట్టుకుంటుందో నీ మనసుని హృదయాన్ని ఎలా కలిసి పెట్టుకుందా. పంచదారులు క్షేమనేస్తాం అనుకోండి, నువ్వు వచ్చే పంచదారు పిలిస్తే వస్తున్నాను, అంత ప్రీతిగా పంచదారులో చేయం ఎలా ఉంటుందో అంత ప్రీతిగా నువ్వు ఆత్మలో ఉండగలిగితే బాకీ విషయాలు నీ అక్కడి నుంచి కదలపడదు. అది ఉండని ఇష్టంగా ఉండాలి, ప్రీతిగా ఉండాలి. ఎవరో గౌరవిస్తారని అయితే గడియారం చూసుకుంటే నీ గంటలు ఉంటే సరిపోతున్నాని అలా యాంత్రికంగా ఉండకూడదు. ఏ పద్ధతిలో నువ్వు ప్రవర్తిస్తే నీ మనస్సు హృదయంలో నిలబడుతుందో, హృదయంలో ఉంటుందో, హృదయంలో ముడుగుతుందో ఆ పద్ధతిగా నీ జీవితాన్ని తీర్చిదిద్దుకో. అనుకరణ వద్దు. ఎవరో ఏదో చేశారని అలా మీరు చెయ్యాలని మీరు అనుకోవచ్చు. ఎవరో ఏదో ఎంట్రెన్స్ తాగారనుకోండి, మీరు అందరూ తాగుతారేంటన్నా. అంటే ఎవరో ఏదో చేశారని మీరు చెయ్యొద్దు. మీ భగవంతుడి వాక్యానికి అనుగుణంగా జీవించటం నేర్చుకోండి. ఆయన అనుగ్రహానికి మీరు పాత్రలు అవుతారు. చేతిలో ఉన్న వస్తువు నోటిలో పెట్టుకోవటం ఎంత తేలికో, అనుగ్రహానికి పాత్రలైన వాడు మోక్షాన్ని పొందటం అంత తేలిక. అనుగ్రహాన్ని సంపాదించడం కష్టం, కానీ ఆత్మజ్ఞానం అత్యంత సులభంగా వస్తుంది. భూమి చేతిలో పడుకున్నప్పుడు బలాలు వస్తువు కొనుక్కోవడం తేలిక. అలా ఈశ్వరానుగ్రహానికి మనకు పాత్రలు అయినప్పుడు మనకు మోక్షం రావటం కూడా అత్యంత సులభంగా వస్తుంది. అంటే మీ తలంపుల్లోంచి, మీ భావముల్లోంచి, మీ సంకల్పముల్లోంచి, మీకు ఉపయోగపడని విషయాల్లోంచి నువ్వు వేరు పడితే ఎప్పటికైతే అప్పుడు మీ మనస్సు ఉంటుంది, కానీ దంతది ఆత్మలో ఉండదు. ఇలా అర్థం చేసుకోండి. ఏ విషయాలైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో, ఏ తలంపులు అయితే ఇబ్బంది పడుతున్నాయో, ఏ భావములు అయితే మీకు చిరాకు పెడుతున్నాయో, వాటిల్లోంచి నువ్వు లేని పడినప్పుడు నీ మనసు ఎంతో స్థిరంగా ఉంటుంది. మీరు ఎప్పుడు చూసిన అరుణాచలంలో ఉంటారు. హసీలు రాకూడదా, రామేశ్వరులు రాకూడదా, భారీలు రాకూడదా, చాలదారులు రాకూడదు. మీరు ఎప్పుడు చూసిన అరుణాచరణి అని అడిగారు. అయితే భగవాన్ అన్నారు, అసలు ఎప్పుడు తాగుతారు? మంచినీళ్ళు కావాలని తలంపు వచ్చినప్పుడు తాగుతారు. ఆ తలంపు లేనప్పుడు మీకు అసలు మంచినీళ్ళు కూడా ఉండదు. అలాగే కాశీ వెళ్ళాలి రామేశ్వరం వెళ్ళాలని తలంపు వస్తే కదా. ఆ తలంపు లేనప్పుడు కాశీ ఏం రామేశ్వరం అని తలంపు. అలాగే మిమ్మల్ని వెళ్ళొద్దని కాదు, అది ఏ స్థాయిలో ఉన్నాడో సూచించడం కోసం మీకు చెబుతున్నాను. ఆ స్థాయిని మన చేత కూడా అందిపుచ్చుకోవడానికి, అంత ఎత్తు మనం ఎదగటానికి ఆయన సన్నాలు సహకారాలు అందుతూనే ఉంటాయి. నిజంగా ఏ గురువైనా అవతార పురుషుడైనా వాళ్ళు అనుగ్రహించడానికి వచ్చారు, కానీ శపించడానికి ఆత్మవైపు మనసు ప్రయాణం చేస్తాంటే దాని తారు సుఖం భవిష్యత్తులో నీకు దుఃఖం తీసుకురాదు, కానీ బాహ్య విషయాల్లో నుంచి తీసుకునే సుఖం అంతా కూడా రాబోయే జనంలో నీకు అందరికీ దుఃఖం కింద మారుతుంది. నీకు ప్రస్తుతం ఎవరికి దుఃఖం లేదనుకోండి, దుఃఖం రాదనుకోవద్దు, వాయిదా పడతాను. లోపలన అవిద్య, లోపలన అజ్ఞానం, లోపలన అహంభావన, లోపలన నిత్యభావన, లోపలన కర్తృత్వ భావన నశించే వరకు ప్రతి జన్మలో కూడా ఏదో రోజు మన దుఃఖం వెంటాడుతుంది. నాకు ఎంత కొంత నిజం ఉందనుకోండి, అనుకోండి నాకు తపస్సు లేదనుకోండి, నేను చెప్పినా ఆ మాటలు మీకేం ఉపయోగపడవు. మానవుడికి విద్య ఎంత ముఖ్యమో తపస్సు కూడా అంతే ముఖ్యం. తపస్సు లేకుండా విద్య ఉందని బోధించినా దాని ప్రభావం ఎవరి మీద పడదు. క్షీరాన్ని నోట్లో పోసుకున్నప్పుడు, పాయసం నోట్లో పోసుకున్నప్పుడు మీకు రక్ష ఎలాగే సంతోషంగానో లేకపోతే సుఖంగా ఉన్నట్టుందో, అంతకంటే ఎక్కువ మీరు ధ్యానం చేయటం వల్ల, విచారణ చేయటం వల్ల ఆ క్షీరాన్ని నోట్లో పోసుకున్న దానికంటే ఎక్కువ సుఖము, ఎక్కువ శాంతి మీకు అందుతుంది. ఎక్కడో ఆత్మజ్ఞానం, ఆ పరలోకం అక్కడ దాకా మీరు వెళ్ళిపోవద్దు. ఆత్మసుఖం మీకు అందుతున్నప్పుడు ఆ బాహ్య సుఖాల కంటే ఈ సుఖమే బాగుంది అని స్పష్టంగా మీకు అర్థమవుతుంది. అంటే మీరు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఆత్మలో సుఖము లేదు, చైతన్యములో సుఖము లేదు, దుఃఖము లేదు. చైతన్యములో ఆనందమే ఉన్నది, ఒకటే ఆనందం, ఒకటే శాంతి, దాని స్వరూపమే శాంతి. కానీ అశాంతి మీరు అనుకునే సుఖ దుఃఖాలు, మీకు వచ్చే అసూయలు, మీకు వచ్చే కష్ట సుఖాలు, ఇవన్నీ మీ మనసులోనే కానీ మీ హృదయంలో ఉన్న చైతన్యంలో ఏమీ లేదు. ఇవన్నీ మనస్సు కూడా, అంటే మనస్సు కనుక అణిగిపోతే ఈ దుఃఖాలు అణిగిపోతాయి, ఈ సుఖాలు అణిగిపోతాయి. మిమ్మల్ని తీసుకెళ్ళి పెంట మీద కూర్చోబెట్టిన సింహాసనం మీద కూర్చున్నట్టు ఎప్పుడైతే మీకు ఆత్మజ్ఞానం కలిగిందో, ఎప్పుడైతే ఆత్మశాంతి మీకు కలిగిందో, మా పేరుతో ఎవరైనా పెంట మీద కూర్చోబెడతారనుకోండి, ఆ పెంట మీద కూర్చున్నప్పుడు కూడా మహారాజులా ఉంటాం మనం. ఇంకేత ఆ లోపల అందుతున్నట్టంటే ఓట ఆత్మశాంతి వెతల వారు సింహాసనం మీద కూర్చున్నా పెంట మీద కూర్చున్నట్టే ఉంటుంది వాడు. ఆత్మశాంతి పెరిగిన వాడికి పెంట మీద కూర్చున్నా సింహాసనం మీద కూర్చున్నట్టు ఉంటుంది. అంటే భగవంతు ఇక్కడ చెప్పే పాయింట్ అంటే ఈ పొలం ఎలా ఉంటే బాగుండని నేను అనుకుంటాను, ఈ పొలం ఎలా ఉంటే బాగుండని మీరు అనుకుంటారు, ఈ పొలం ఎలా ఉంటే బాగుండని రామచంద్రదేవుడు అనుకుంటాడు. ఇంకా పొలం ఎలా ఉండాలని చెప్పండి. అంటే ఈ గొడవ నీ వద్దు అయ్యా, భగవంతుడు ఎలా ఉండమని చెప్తాడో అలా జీవించడానికి ప్రయత్నించాడు, అలా ఉండటానికి ప్రయత్నించాడు. మన సహజాస్త ఆనందమే, మన అందరం ఆనందంలో మన అందరం ఎక్కడున్నాం ఆనందంలోనే ఉన్నామయ్యా, మనందరము ఆనందంలోనే ఉన్నాం. అయితే ఆనందం ఎందుకు జరిగటం లేదు? జ్ఞానము లేదు, విచారణ లేదు, జపము లేదు, వివేకము లేదు, విచక్షణ లేదు, ఇవన్నీ లేకపోవటం వల్ల మన హృదయంలో ఆనందం ఉన్న మనకు తెలియటం లేదు. గురువు నీకు ప్రత్యేకంగా ఆనందాన్ని తెచ్చేవాడు, నీ హృదయంలో ఉన్న ఆనందాన్ని చేతికి అందేలా చేస్తాడు వాడు గురువు, మీరు నీకే ఇస్తాడు. నీ హృదయంలో ఆనందం ఉంది, ఆ ఆనందం నీకు తెలియటం లేదు. అంటే నీ మనస్సు ఏం చేస్తాను, నీ బాహ్య విషయాల మీదకి, బాహ్య వ్యక్తుల మీదకి, బాహ్య సంఘటన మీదకి పరిగెత్తి పెడతాను. నీ హృదయంలో ఉన్న ఆనందం నీ మనసుకు తెలిసింది అనుకో, బాహ్యంలో వెళ్ళే గొడవలు ఆగిపోతాయి దానికి. అప్పుడు నీ మనస్సు కుదిరిపడుతుంది, నువ్వు స్థితప్రజ్ఞుడు అవుతావు, స్థిరబుద్ధి గలవాడు అవుతావు, నిశ్చలమైన బుద్ధి గలవాడు అవుతావు, నిర్మలమైన బుద్ధి గలవాడు అవుతావు. నీ బుద్ధి మోహ కళయంలోంచి వేరుపడుతుంది. ఆ మోహ కళయంలోంచి వేరుపడ్డప్పుడు కదా నీకు నీకేది సత్యమో ఏది అసత్యమో నీకు తెలిసేది. రాని మోహంలోంచి బయటికి రా, బయటికి వచ్చిన తర్వాత కదా ఇది సత్యం ఇది అసత్యం అధ్యాయం నీకు తెలిసే. ఇది అమృతత్వం, ఇది రాక్షసత్వం, ఇది రాక్షసత్వం, ఇది అమృతతత్వం అనే భేదం తెలిసేది ఎప్పుడు? నువ్వు ప్రకృతి గుణాల నుంచి బయటపడ్డప్పుడు కదా, జీవలక్షణాల నుంచి నువ్వు బయటకు వచ్చినప్పుడు కదా. అది ఉపనిషత్తు చెప్తుంది, జీవుడికి అహం భావన పోతే దేవుడు అయిపోతాడు, దేవుడికి అహం భావన వస్తే జీవుడు అయిపోతాడు. జీవుడికి అహంభావన పోయిందనుకోండి వాడు దేవుడు అయిపోతాడు. అట్లా దేవుడు దగ్గర అహంభావం వచ్చిందనుకోండి వాడు జీవుడు మనలాగా అయిపోతాడు. అట్లా మీరు ఏమని అడుగుతున్నాడంటే ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మూసుకోమంటారా కళ్ళు తెరచి ఉంచమంటారా అని అడుగుతున్నాడు. కళ్ళు మూసుకోవటం కళ్ళు తెరిచి ఉండటం ముఖ్యం కాదు అయ్యా, అది ముఖ్యం కాదు. నువ్వు మాట్లాడేసుకున్నప్పుడు కళ్ళు మూసేసుకున్నా కళ్ళు తెరిచేసుకున్నా చేసి పని అది చేస్తుంది. నువ్వు మాట్లాడేసుకుంటావు, ఒకసారి కళ్ళు మూసుకున్నా మాట్లాడేసుకోవచ్చు, కళ్ళు తెరిచినా మాట్లాడేసుకోవచ్చు, అది చేసి పని అది చేస్తుంది. నువ్వు కళ్ళు మూసుకున్నావా కళ్ళు తెరుచుకున్నావా అది ముఖ్యం కాదు, నీ మనస్సు అసలు లోపలికి వెళ్ళటం లేదు చూసుకో, అది ముఖ్యం. మందు వేసుకునేవాడు నేను కళ్ళు మూసేసుకున్నానా కళ్ళు తెరిచేసుకున్నాను అది అడుగుతు కదా వాడికి కావాల్సింది, ఆ రోగం తగ్గుతుంది లేదు చూసుకుంటాడు. అదేవిధంగా కళ్ళు మూసుకోవడం కళ్ళు తెరుచుకోవడం ముఖ్యం కాదు, నీ మనస్సు లోపలికి వెళతాను దానికి అంతర్దృష్టి కలుగుతుందా లేదా, దానికి చల్లదనం వస్తుందా లేదా. సత్యవస్తు ఎంత లోతుల్లో ఉందో అంత లోతుల్లో ఆ లోయల్లోకి ఈ మనస్సు ప్రయాణం చేస్తుందా లేదా. ఆ మనస్సు లోపలికి వెళ్లకుండా ఏ విషయాలు ఏ వాసన నీకు అడ్డేస్తున్నాయో చూసుకుని ఆ వాసనని, అదే భగవాన్ చెప్తారు ఎవడో ఒక భక్తుని దగ్గరికి వెళ్ళాడనుకోండి, ఏదైనా అతను ఒక వాసన బాధపడతాను అనుకోండి, బాధపడితే ఏ వాసన అతను బాధ పెడతానో భగవాన్ చూస్తుంటాడు. అటు భగవాన్ ఏం చేస్తాడంటే వాడితో మాట్లాడుతూ 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 వాడి వాసనని బయటికి లాగి అతన్ని కదిపి అతన్ని కుదిపి అతన్ని గుంచి ఆ వాసనని బయటికి లాగి గురువు చేస్తాడు వాడు గురువు. ఆ వాసనని గురువు నీకు బయటికి లాగడానికి పునర్జన్మ కూడా నీకు రాబోయే జన్మ కూడా వచ్చేస్తాడు. మీరు చనిపోయేటప్పుడు ఒక్క వాసన అంటే చాలు, అది కొన్ని లక్షల జన్మలకు దారి తీయచ్చు. కొండలో ఉన్న నీళ్ళని బయటకు వచ్చేదానికి 90 చిడ్డులు అక్కర్లేదు, ఒక చిడ్డు చాలు. అంటే నీ మనస్సు బాగుపడాలంటావా నువ్వు లోపలికి వెళ్ళు. నీ మనస్సు బయటికి వెళ్తే మటుకు చాలా దుమ్ము పోయేసుకొస్తుంది. కంటి తర్వాత ఉండే ఒకసారి మీరు స్నానం చేయించి బయటకు వెళ్తే ఆ రోడ్డు మీద దుమ్ము అంతా పోయేసుకొస్తారు. నీ మనస్సు బయటికి వెళ్ళిందే అక్కడ లేని గొడవలన్నీ వేసుకొస్తున్న దుమ్ము అంతా వేసుకొస్తుంది. అలా కాకుండా నీ మనస్సు బయటికి వెళ్ళకుండా లోపలికి వెళ్తుంటే దానంతా అనేది పోతుంది, దానికి శుద్ధి అవుతుంది. ఏది మనస్సుకి లోపలికి వెళ్తే శుద్ధి అవుతుంది, మనస్సు బయటకు వస్తే అది మైలైపోతుంది. అది మీరు చూసుకోండి, మనసు బయటకు వెళ్ళిపోతాం అనుకోండి శుభ్రంగా దారి చేసుకొచ్చేస్తుంది. ఆ దారి కట్టుకోవటానికి 50 జన్మలు పట్టొచ్చు, 100 జన్మలు పట్టొచ్చు, 200 జన్మలు పట్టొచ్చు. మీ పిల్లవాడు దాడి చేసుకురావటం 10 నిమిషాలు బాడీ చేసుకొచ్చేస్తాం, అది కడగటం మీకు 2 గంటలు పట్టచ్చు. ఒకసారి రమణ మహర్షి గారు అడిగారు, మా తపాలా తోముతున్నామంటే తొందరగా మసాలు అవటం లేదా. అంటే రమణ మహర్షి గారు అన్నారు, 1 గంటతోనూ 2 గంటలతోనూ ఆ తపాలా నేనేం చెబుతాను, ఎన్ని గంటల తోముతు ఆ తపాలా అనుకున్నాం మర్చిపోతుందో అన్ని గంటలు తోము మరి దానికి నేనేం చెప్తాను అన్న. అంటే నీ వాసన ఎంత లోతుగా ఉందో, నీ వాసన ఎంత స్ట్రాంగ్గా ఉందో, బలహీనంగా ఉందో, అంత బలంగా నువ్వు సాధన చేస్తేనే కానీ బయటకు రావు. ఈ తపాలాకు పట్టిన మురికి బాగా ఎక్కువన్నప్పుడు 5 నిమిషాలు తోముతుంది పోదు, అసలైతే 1 గంట కూడా తోమబడుచు. దానికి నేను టైం ఏం చెబుతాను, అంటే నువ్వు విషయాలు ఏంటి మనస్సు వెళ్ళినప్పుడు మరణం చేసుకుంటుంది, మనస్సు బాడి చేసుకుంటుంది. మనస్సు విషయాల మీదకి వెళ్ళకుండా హృదయం వైపు తిరిగితే, భగవంతుడి వైపు తిరిగితే అది శుద్ధి అవుతుంది, బుద్ధి శుద్ధి అవుతుంది. అంటే నువ్వు ప్రపంచంలోకి వచ్చావు, నీకు శరీరం వచ్చింది లేదా పొట్టండి, దానికి సంబంధించిన పని అయితే నువ్వు చూసుకుంటూ నీ సత్యాన్వేషణ గురించి పెట్టచ్చు. ఇంకేదో నీ శరీరం మరణించడం ముందే నువ్వు సత్యాన్ని, నీ హృదయంలో ఉన్న సత్యాన్ని నువ్వు చేతులు పట్టుకోలేవు, నీకు పునర్జన్మ వచ్చేస్తుంది. అది చక్రం, నువ్వు మరణించడం జన్మించడం అనే చక్రం నుంచి నువ్వు బయటకు రాలేదు. ఏ మహాగురువు, ఏ మహాజ్ఞానం, ఏ అవతార పురుషుడు యొక్క ఇంటర్ఫీరెన్స్ లేకుండా ఏ మానవుడు బంధం నుంచి బయటకు రాలేడు. మీరు చదువు కూడా కష్టపడి చదువుకుంటే చదువు వస్తుంది, కానీ చదువుకోకపోతే చదువు రాదు. ఈ చదువుకే ఎంతనో కష్టపడతా అంటే నీ మనస్సులో ఉన్న మాలిన్యాన్ని పోగొట్టుకోవడానికి ఎంత కష్టపడాలని నువ్వు ఆలోచించుకో. చదువు మట్టుకు ఊరికి వస్తుంది, కష్టపడితే వస్తుంది. కొంతమంది ఎంత ఇంటికాడ ఎంత పని చేసుకుంటారు, నేను స్నానం చేసేది 5 నిమిషాలు అయింది అనిపిస్తుంది, ఏంటో ముఖాలు చూస్తే అంత కాంతిగా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి. నేను అలా కొంతమంది చూశాను, వాళ్ళు మామూలుగా 5 గంటలు 6 గంటలు ఇంట్లో పని చేసుకున్నారనుకోండి, ఇలా స్నానం చేసి ఒక 5 నిమిషాలు అయ్యి ఉంటుంది, ఆ ముఖం అంత కలకలలాడుతూ ఉంటుంది, అంత స్వచ్ఛంగా ఉంటుంది. 6 గంటలు పని చేసినా నేను ఇప్పుడే స్నానం చేశారనిపిస్తుంది. మనం ఎంచట ఈ పని చేస్తున్నామనే భావం లేకుండా చేస్తారని చెప్పి టైర్ ఎవరు వాళ్ళు భగవాన్ ఎప్పుడు చూసినా వీళ్ళు స్నానం చేసి బహుశా 5 నిమిషాలు అయిందనుకో అంత ప్రశ్న ఉంటుంది. నిన్ను పని బంధించదు, ఈ పని నేను చేస్తున్నాను నా వల్ల అవుతాననే తలంపు బంధిస్తుంది, భావన బంధిస్తుంది. ఆ భావన కూడా బాధలు వస్తాయి. కొంతమంది మీరు వేయించిన వంతిని పడిపోయినా ఆ వంతిని మీరే వేయించారని మోస్తా ఉంటాడు చచ్చిపోయేవారు. అది ఇప్పుడు పెట్టడం అయిపోయింది, పడిపోవడం కూడా అయిపోయింది. అది కష్టం అయిపోయింది ఉంచిన పడిపోవడం కూడా అయిపోయింది, కానీ ఆ ఉంచిన నేనే ఆ బ్రిడ్జ్ నేనే వేయించానని చచ్చిపోయే వరకు మోస్తూ ఉంటాడు. ఇవన్నీ ఏంటంటే చీకటి లోకాలకు వెళ్ళటానికి మనకు మార్గం కాదు. అంటే చీకటిలోకి వెళ్ళటానికి మనం మెట్లు కట్టుకుంటున్నాం అని అర్థం. కొంతమంది నిజంగా మంచి చేసి నేను మంచి చేశామని చెప్తారు, వాళ్ళ విషయంలో కొంత పర్వాలేదు. కొంతమంది ఎవరో చేసిన మంచి వరకు నేనే చేశామని నీకు తెలియదేమో అంటారు. ఇది ఒక విద్వం. అది నేను చేయడం ఎవరో చేస్తాను, అది ఎవరో చేసిన మంచి పేరు నేనే చేశానంటాడు. దేవతలు అంటే మనకు నిరుగురిచ్చేవాడు దేవతలు. మనకి చీకట్లో పడేసేవారు రాక్షసుడు, మనల్ని వెలుతురులోకి తీసుకువెళ్ళేవాడు దేవతలు. మనమే దేవతలు, మనమే రాక్షసుడు. మిమ్మల్ని ఎవరైనా వెలుగులోకి తీసుకెళ్ళడానికి సహాయం చేశారనుకోండి వాడు దేవతలు. మిమ్మల్ని చీకట్లోకి తీసుకెళ్ళడానికి ఎవరైనా ప్రయత్నం చేశారనుకోండి వాడు రాక్షసుడు. దేవతలు అంటే వెలుగు, రాక్షసులు అంటే చీకటి, కటి ఇక చీకటి. రమణ మనిషి గారు అన్నారు, పోనీ చీకటి అయితే అయిందిలే, చీకటి ఉంటే మనకి నీటి ప్రమాదం ఏంటి, నీ చేతిలో ఎప్పుడు బ్యాటరీ లైట్ ఒకటి పెట్టుకోవాలన్నారు. నీ చేతిలో టార్చ్ లైట్ ఒకటి పెట్టుకో, చీకటిగా ఉంటే నష్టం అంటే అలా టార్చ్ లైట్ వేసుకుని మంచి దగ్గరికి వెళ్ళిపోవచ్చు, నీ గంగానికి వెళ్ళిపోవచ్చు. ఆ చీకటి నిన్నేం చేస్తుంది నీ చేతిలో టార్చ్ లైట్ ఉంటే? అంటే దాని అర్థం ఏంటంటే ఇది కలిగా అయినప్పటికీ పరిస్థితి అనుకూలంగా లేనప్పటికీ నీ బుద్ధిని సరిగ్గా ఉంచుకుంటే ఎవడ నేను చేసి చేయలేదా. నీ బుద్ధిని పాటు చేసుకోకు. నీ బుద్ధి సరిగ్గా ఉంటే, నీ బుద్ధి నిదానంగా ఉంటే బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా ఉంటే, నీకు ప్రతికూలంగా ఉండవటే అనుకూలంగా ఉన్నావు ఒకటే. వీళ్ళందరూ సమానమేనా? ఏది గాయత్రి, శివుడు, విష్ణువు వీళ్ళందరూ సమానమేనా? ఇందులో ఏమైనా ఎత్తు తగ్గులు ఉన్నాయా? అంటే మీరందరూ ఒకే ఊళ్ళో నుంచి వచ్చారన్న సంగతి ఈ ప్రశ్న చేసేవాడికి తెలియదు. ఈ శివుడు, విష్ణువు, గాయత్రి ఒకే వస్తువుల నుంచి వచ్చారు, అది ప్రశ్న చేసేవాడికి తెలియదు. ఆలో శక్తి అందరిలోనే సమానంగానే ఉంది, ఒకరు ఎక్కువగా లేదు, ఒకరు తక్కువగా లేదు. విష్ణువులో శక్తి ఎక్కువ లేదు, శివుల్లో తక్కువ లేదు. నీ మనస్సుకి ఏ దేవుడి మీద, ఏ దేవతా పురుషుడి మీద నీకు ప్రీతి ఉందో ఆ దేవతా పురుషుడి మీద నీ మనస్సు నిలబెట్టుకో, ఆ రూపాన్ని ధ్యానం చేసుకో, ఆ నామాన్ని స్మరించుకో. అంతేకాదు వారెక్కువ వీరు తక్కువ అనే సమస్య కదా, అందరూ సమానమే. ఆ దేవతలందరూ వీరు ఎవరైతే ఇష్టమో వారి మీద నీ మనస్సును నిలబెట్టుకుని నువ్వు ధ్యానం చేసుకో, స్మరించుకో, జపించుకో, తరించు. నాకు శివుని చూస్తే నమస్కారం పెట్టాలనిపిస్తుంది, విష్ణువుని చూస్తే నమస్కారం పెట్టాలనిపిస్తుంది, గాయత్రి జపం చేసుకుంటే తిరిగి చేతులు పెరుగుతాయి. ఈ రోజుల్లో డబ్బు లేకపోతే బతకగలను, కానీ తిరిగి చేతులు లేకపోతే బతకలే. ఆ గాయత్రీ మంత్రం తిరిగిని పెంచుతుంది. ఈ గాయత్రీ మంత్రం చేసుకోవడం మంచిదే అని నాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళోకి నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నాకు నమస్కారం పెట్టాలని అనిపించదు. శివుడికి నమస్కారం పెడుతున్నాం, విష్ణువుకి నమస్కారం పెడుతున్నాం, దేవుడికి నమస్కారం పెడుతున్నాం, కుమారస్వామికి నమస్కారం పెట్టాలని ఎందుకు అనిపించడం లేదంటే ఇష్టం లేక కాదు, మనలో మనం ఏం నమస్కారాలు పెట్టుకుంటాం. నేను అప్పుడు తగ్గించుకుంటాం తను ఏం కుమారస్వామి మీద వెళ్ళినప్పుడు మనకి ఏం చేయాలనిపించింది అంటారు. అంటే కుమారస్వామి అంటే నాకు ఇష్టం లేదని కాదు, ఆయన పట్ల నాకున్న మాధుర్యం. కుమారస్వామికి గుహుడు అని పేరు. ముగ్గురు అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు గుహలో నివాసంగా ఉన్నవాడు ముగ్గురు. అది ఏదో కొండగుహ కాదు, హృదయ గుహ. ఆ హృదయ గుహలో మన మూడు అవస్థల్లోనే నిద్రావస్థలో, స్వప్నావస్థలో, జాగ్రత్త అవస్థలో ఈ అవస్థలతో సంబంధం లేకుండా సదా ఎప్పుడు ఉన్నవాడు, లోపల ఉన్నవాడు గుహుడు, వాడే ముహేషుడు. ముహేషుడు అంటే గుహములు ఉన్న ఈశ్వరుడు, వాడే కుమారస్వామి. అంటే మీకు ఏ దేవత ఇష్టమైతే ఆ దేవత మీద ధ్యానం చేసుకోవాలని, మీరు ఎక్కువ వారు తక్కువని భావన ఏం పెట్టుకో, మీ ఇష్టం ఎక్కువ చూసుకో. ఏ దేవుణ్ణి స్మరించుకుంటాందో, నీకు ప్రేమ కలుగుతుందో ఆ దేవుణ్ణి స్మరించుకో. ఇష్టాలు అయిష్టాలు ఆ దేవుడు ఎక్కువ ఈ దేవుడు తక్కువ అనేటువంటి వేద బుద్ధిలో నువ్వు వెళ్ళదు. ఇంకే వేద బుద్ధే మనకు పంటాన్ని తీసుకొస్తుంది. ఇంట్లో మిమ్మల్ని ఎవరు గౌరవించడం అనుకున్నాను అనుకోండి, కొంచెం మీ కోడలు ఎవరు మిమ్మల్ని గౌరవించడం లేదు అనుకోండి, అది మీ అత్తగారు మిమ్మల్ని గౌరవించడం లేదు అనుకోండి, మీ మామగారు మిమ్మల్ని గౌరవించడం అనుకోండి మాట వస్తుంది, మీరు ఏం కన్నాను పడకండి. అది ఎప్పుడు గౌరవించారు మీద మనకు మోహం కలుగుతుంది, అది గౌరవించబడి బతికే కూడా జీవుడు అనుకోవచ్చు. మీరు ఎవరో గౌరవించలేదు కానీ మీరు బాధపడకండి, వాళ్ళు గౌరవించడానికి మాత్రం కూడా మీకేం సాక్ష్యం రాదు. జయమనుకుంటే మోక్షం వస్తుంది కానీ ఈ అహంకారాన్ని నెక్స్ట్ చేసుకుని ఆనందభావం నెక్స్ట్ చేసుకుని తిరిగే వాళ్ళకి మనం గౌరవించిన మోక్షం కాదు, ఆరోపణ చేసిన మీకు మోక్షం కాదు. ఇవన్నీ ప్రకృతి గొడవలు ఏమో అక్షణాలు కానీ అని మీరు ఎవరైనా గౌరవించకపోతే మీకు బాధ తప్పింది అనుకున్న దానివల్ల మీరు ఏం గౌరవిస్తారనుకున్న అర్థమా మీ మనసులో ఆడి జ్ఞాపకం వస్తుంది. వాళ్ళు గౌరవించడానికి మీకు వెంటనే మర్చిపోవచ్చు, మన సాధనకు ఉపయోగపడదు, అది జ్ఞాపకం తెచ్చుకోండి. మరి గౌరవిస్తాడంటే దాని మీద మనకు నమ్మకాన్ని వచ్చేస్తుంది. నీకు ఉపయోగపడని సంకల్పాలు, నీకు ఉపయోగపడని కోరికలు, నీకు ఉపయోగపడిన తలంపులు వస్తాయంటే వాటిని నిశ్చితం చేయకు, వాటి మొదట్లో నీటి పోయి వాటి వాటి వల్ల నువ్వు పట్టించుకోవు, పట్టించుకోకుండా మార్చిపోతాయి, మార్చిపోయి కొంతకాలానికి చెడిపోతాయి. వాటి రోడ్డు మీద అనేక మంది ఆ రోడ్డు మీద ఎంతగానో నడిచింటే మనకెందుకు మన పనిగా మనం ఇక్కడ చూసుకోవాలి కానీ, అదే నీ మనసులో ఎన్ని గొడవలు ఉంటే నీకెందుకు నువ్వు అట్లా భగవంతుని చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ. అంటే నువ్వు ధ్యానం చేసేటప్పుడు నీకు అక్కడ లేని తలంపులు కూడా నీకు ఉసురుకుని 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 మేఘాలు వచ్చేట్టు ముసురుకుని నీ మీదకి వస్తూ ఉంటాయి. ఏ వాసన అయితే నేను బాధ పెడతాందో, ఏ వాసన అయితే నేను పీడిస్తాందో, ఏ వాసన అయితే నీకు హోదాన్ని కలగ చేస్తాందో, నీ ధ్యానం లోచిని పెరిగితే నిమ్మది నీ ధ్యానశక్తి ఆ వాసనని పట్టుకుని దాన్ని లాగి గుంజి మట్టి చేసి ధ్యానం కల్పించి విడిచిపెట్టు. అంటే ధ్యానం అంటే ఏంటో చెప్పమంటావా? నీకు ఏ వస్తువు అయితే ఇష్టము ఆ యాక వస్తువు మీదే మనసు నిలబెట్టించు. నీకు ఏ వస్తువు అయితే ఇష్టమో ఆ వస్తువునే నువ్వు నిరంతరము మనసు దగ్గర చింతిస్తుంటే అది ధ్యానం. అప్పుడు ఏ వస్తువు నీకు అవసరమైన తలం పడిపోతాయి. అంటే ధ్యానం అంటే ఒకే వస్తువు మీద మనసును నిలబెట్టి ఉంచటాన్ని ధ్యానము అని అంటారు. అంటే నీకు శాంతి కావాలంటే నీకు బజార్లో దొరకదోయా? మీ చుట్టాల ఇంటి కాడ, మీ స్నేహితుల ఇంటి కాడ నీకు శాంతి దొరకదు? బజార్లో దొరకదు, తారపుడు బజార్లోనే, నర్సాపురం బజార్లో నీకు శాంతి దొరకదోయా? అలా శాంతి దొరకదు. అది నువ్వు ధ్యానం చేయటం వల్ల, నీ మెదడుకు పని చెప్పి విచారణ చేయటం వల్ల, ఈశ్వరుడికి శరణాగతి పొందటం వల్ల, ఒక మహాగురువుని కానీ, ఒక మహాజ్ఞానిని కానీ, ఒక అవతార పురుషుడు కానీ, ఒక మేనిఫెస్టెడ్ గాథను కానీ నిరంతరము స్మరించటం వల్ల, లేదా భగవంతుడు చెప్పిన మాటని, గురువు చెప్పిన మాటలు నిరంతరము ధ్యానము చేయటం వల్ల, అప్పుడు నీకు శాంతి కలుగుతుంది. బజార్లో కొనుక్కుంటే శాంతి దొరికితే ధనవంతులందరూ ఈ బయటకు బజార్కి వెళ్ళి శాంతిని కొనేసుకుంటారు. ఆ శాంతి నీకు ఎలా దొరుకుతుంది? నువ్వు ధ్యానం చేయటం వల్ల, జపం చేయటం వల్ల, విచారణ చేయటం వల్ల, అలగిరిని నిరంతరము ధ్యానము చేయటం వల్ల. ఇందాక ఎంత మీటింగ్కి వచ్చిందండి, ఎవరు అడిగారు నన్ను, ఏదో జపం చేస్తున్నామంటే ధ్యానం చేస్తున్నాను, ఏం అభివృద్ధి కనిపించటం లేదు. వైరాగ్యం ఉంటే కదా అసలు అభివృద్ధి కనిపించటం. ఎంతో కొంత వైరాగ్యం అంటే మీరు చేసిన జపానికి, మీరు చేసిన ధ్యానానికి పరిచయం కనిపిస్తుంది. వైరాగ్యం అసలు మీకు లేదనుకోండి, జపధ్యానం వల్ల పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు. ఆ చూసేవాళ్ళు మట్టి మీరు బాగా ధ్యానాలు చేస్తున్నారు, జపాలు చేస్తున్నారు, చూసేవాళ్ళు అనుకుంటారని అసలు సొమ్మ. కొంతమంది మీ యొక్క భక్తున్నారు కానీ ఇతరుల యొక్క భక్తున్నారని అనుకోవాలని కూడా భక్తిగా ఉంటారు. అంటే మన మనస్సు ఎలా ఉంది, మన హృదయం ఎలా ఉంది, మనం ఎంత నిర్మలంగా ఉన్నాం, ఎంత నిశ్చలంగా ఉన్నాం, అది భగవంతుని చూస్తాడు. కానీ బుద్ధి నిశ్చలంగా ఉన్నట్టు నటిస్తాం అనుకోండి, దానివల్ల భగవంతుడు మోసపోడు, మనకు మార్పులు ఇవ్వడు, మనకు మోక్షాలు. నాకు బుద్ధి నిశ్చలంగా రాకపోతే, నాకు నిశ్చలంగానే ఉన్న బుద్ధి అంటే దేవుడికి చెప్పే నన్ను మీదంత అమాయకుడు ఏం కాదు. అంటే ఇప్పుడు ఏదైతే నువ్వు నేను 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 నేననే తలంపు ఏదైతే ఉందో, ఆ తలంపు యొక్క మూలాన్ని పట్టుకుంటేనే కానీ నీకు మనసు పూర్తిగా అనగదు, ఒకవేళ అడిగినా అది కాలదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నేను అనేది ఒక తలంపు ఉంది. మీరు ధ్యానం చేసి వెళ్ళండి, విచారణ మార్గంలోకి వెళ్ళండి, దాని మూలాన్ని మీరు పట్టుకోవాలి. ఏ మూలాన్ని పట్టుకోవాలి? ఆ నేనే తలంపు యొక్క మూలాన్ని మీరు పట్టుకోవాలి. ఆ మూలం ఎక్కడ ఉందంటే మీ హృదయంలో ఉంది. హృదయానికే మరొక పేరు భగవంతుడని, హృదయానికే మరొక పేరు చైతన్యం అని, హృదయానికే మరొక పేరు శాంతి అని, హృదయానికి మరొక పేరు అమరతత్వం. కొంతమంది అంటా ఉంటారు, ఈ కబుర్లకి ఈ కాకరకాయలకి ఏంటి లేండు, ఈ కూర్చోటాలకి ఈ నుంచోటాలకి ఏంటి లేండు, అసలు నీకు తత్వం తెలుసా అంట. అంటే ఏంటి ఆ బ్రహ్మము దివ్యమైన సంగతి నీకు తెలుసా? ఈ కబుర్లు ఈ కాకరకాయలతో ఏం ప్రయోజనం లేదు, నీకు తత్వం తెలుసా? తత్వం అంటే అది తొమ్మంటే నీవు అసి అయి ఉన్నావు. ఏది నువ్వు కలిగి ఉన్నావో ఆ వస్తువు నీకు తెలుసు అని చెప్తే ముందు నీ గమన చేతనైతే అది వదిలేసి ఎవరమ్మ పుల్లమ్మ గొడవ అని చెప్తామంటే మీరు అసలు ఆ వస్తువు నీకు ఏమన్నా తెలుసా? ఆ తత్వం తెలుసా? తత్వం తెలిస్తే కదా నీకు మోక్షం వచ్చింది. నువ్వు ఎవరు అనేది తెలియనప్పుడు నీకు మోక్షం ఏంటి, నీకు శాంతి ఏంటి, నీకు పరలోకం ఏంటి? నీకు 100 కోట్లు డబ్బుంది అనుకోండి, మీరు ఎవరో నీకు తెలియదు అనుకోండి, నీకు మోక్షమా? అంటే నేను అనే తలంపు నీకు ఉంది, నేను అనే తలంపు నీకు ఉంది. అన్ని తలంపులు ఉన్నాయి, నేననే తలంపు కూడా ఉంది. అన్ని తలంపులు నేను అనే తలంపు మీద ఆధారపడి ఉన్నాను. నిజమైన నేను అసలు ఈ మూడులో ఒక రాదు. జ్ఞాపకం పెట్టుకోండి, మన హృదయంలో ఒక నిజమైన నేను ఉంది. రాత్రి కానీ పగల కానీ జాగ్రత్త అవస్థలో కానీ ఇంకా కలదు. ఈ బుర్రలోకి రాదు, దాని పనిలో ఈ బుర్రతో. ఇది అబద్ధమైన నేనే. ఈ హృదయంలోంచి ఏమో పగలేమో ఈ ఇంజన్ కలకాయలోకి వస్తుంది, మరి రాత్రి ఏమో ఇది కలకాయలో ఒక అబద్ధమైన ఏంటి, నిజమైన నేను దగ్గరికి వెళ్ళి కానీ కూర్చుంటాం. నిజమైన ఏదో హృదయంలోంచి కదలకు దాని కదలవచ్చు పని లేదు. అటు తిరిగినా ఇటు తిరిగినా ఇటు తిరిగినా అటు తిరిగినా స్వర్గలోకంలోకి వెళ్ళినా నరకలోకంలోకి వెళ్ళినా ఈ లోకంలో బాధలు పడ్డా ఇవన్నీ ఈ మిజ్జిగడికే, ఈ అబద్ధమైన నేనికే, ఈ మిజ్జా నేనికే. వీడు తలకాయలోంచి హృదయంలోకి, హృదయంలోంచి తలకాయలోంచి తిరుగుతూ ఉంటాడు. నిజమైన నేను కదా ప్రయాణమే చేయగల, హృదయంలోంచి కదలడు మెదలడు వాడు. ఇంకా వాడు బయటకు రావాలి అనుకుంటూ ఏం చేసిన అంతటా వాడే ఉంటాడు. అంతా కానీ సమస్య చేసినప్పుడు ఇంకా బయట ఏమి లోపలేము, అంతా కానీ అన్న సంగతి చేసినప్పుడు లోపల లేదు బయట లేదు. ఈ అబద్ధమే లేనికే, ఈ నిత్యా లేనికే, ఈ కృత్యం లేనికే, లోపల బయట బయట లోపల నిజమైన లేనికి లోపల లేదు బయట లేదు. ఉన్నదని ఒకటి, అది ఒకటే కాదు, అది అంతటా ఉంది. నిజమైన లేని మనం ఆశ్రయిస్తే ఈ అబద్ధం లేనే దానంతా కానీ నశించిపోతుంది. పాత మొక్కలు చిరిగిపోయినా అంటే నువ్వు అభ్యాసం చేసి నేననే తలంపు యొక్క మొదట్లోకి వెళ్ళు. ఆ నేనే తలంపు యొక్క మొదట్లోకి వెళ్ళవయ్యా, నేను అనే తలంపు యొక్క మూలంలోకి నువ్వు వెళ్ళటానికి ప్రయత్నం చెయ్యి. అంటే నువ్వు ఈ జన్మలో కాదు వాయిదా వేసుకున్నా, రాబోయే జన్మలైనా రాబోయే జన్మలైనా నేను అనే తలంపు ఆ జీవుడి యొక్క పుట్టుక స్థానమైనటువంటి హృదయంలోకి నువ్వు వెళ్ళవలసిందే. జీవుడు ఎక్కడ ఉదయిస్తున్నాడో ఆ ఉదయించిన ప్లేస్ జీవుడు చూస్తేనే కానీ జీవుడు నశించడు. అంటే తాత్కాలికంగా నువ్వు వాయిదా వేసుకున్నప్పటికీ ఈ అబద్ధమైన నేను హృదయంలో ఉంచుతేనే కానీ నువ్వు నశించు. అంటే దుఃఖం అంతా ఎక్కడ ఉందంటే ఈ నిజానీయంలో ఉంది, ఈ దేహగతమైన నీళ్ళలో ఉంది. ఎప్పుడైతే దుఃఖానికి కారణమే దేహగతమైన నేను నశించిందో అప్పుడు నీకు లోపల దుఃఖం నశిస్తుంది. దుఃఖం అంతా దేహగతమైన నేను చుట్టూ జరుగుతూ ఉంటుంది. ఆ దేహగతమైన నేను నశించిన మరుక్షణంలో నీకు ఆత్మబుద్ధి కలుగుతుంది, ఆత్మప్రకాశం తెలుస్తుంది. అంతటా నుండి ఉన్న సంగతి నీకు తెలుస్తుంది. వేరు బుద్ధి నశిస్తుంది, వేదబుద్ధి నశిస్తుంది, జీవభావం నశిస్తుంది, బ్రహ్మభావన కలుగుతుంది. అంటే అబద్ధమైన దేనికి పరిమితులు ఉన్నాయి, సత్యమైన దేనికి హద్దులు లేవు, పరిమితులు లేవు. అంత తాను అంటే
అంటే కొంచెం హిందువులు ఉన్నప్పుడు ఒక రకంగా ఉందనుకోండి, నాశాత్మంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉందనుకోండి, ఇదంతా అబద్ధమైన యొక్క విలాసం. ఇంకా అసత్యమైన కల్పితం. అంచేత నువ్వు లోక విచారణ చేస్తుంటే ఎప్పుడు లోకంలో పడి ఉంటావు. ఇలా చావటం పుట్టటం పుట్టటం చావటం చావటం పుట్టటం ఇంకో పని ఇదే పని ఎవరికి లోక విచారణ చేసేవాళ్ళకి ఇంకో పని లేదు. సరే చావటం పుట్టడం పుట్టడం చావటం ప్రతి జామలోనూ స్నేహితులు ఉంటారు, విరోధులు ఉంటారు, బంధువులు ఉంటారు. లోక విచారణ చేస్తే ఈ చావటం పుట్టడం అనే చక్రం నుంచి నువ్వు బయటకు రాలేవు. ఏ వస్తువుకైతే చావులేదో, ఏ వస్తువు అయితే సర్వకాల సర్వవస్తువులు తనంతో తానుగా ఉంటుందో, ఆ వస్తువుని కనుక నువ్వు ధ్యానం చేస్తే, ఆ వస్తువుని కనుక విచారణ చేస్తే అదే నువ్వు పొందుతావు. దాని తాలూకు సుఖం శాంతి ఆనందం నువ్వు పొందుతావు. అప్పుడు నీ దేహం ఉన్నా ఒకటే, నీ లేకపోయినా ఒకటే, లోకం మన కళ కనిపించినా ఒకటే, కనిపించకపోయినా ఒకటే. సూక్ష్మ బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి విచారణ మార్గం మంచిది. నీకు కనుక సూక్ష్మ బుద్ధి లేకపోతే భక్తి మార్గంలో ప్రయాణం చేసుకోండి. నీకు ఎవరికైనా ధ్యానం చేసే ధ్యానం అంటే కొంతమంది ఇష్టపడతారు, అది ఇష్టమైతే ఆ మార్గంలో మీరు తరించరు. ధ్యాన మార్గమైనా విచారణ మార్గమైనా జ్ఞాన మార్గమైనా భక్తి మార్గమైనా ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేసినా ఈ దేహగతమైన నేలలోంచి మనోగతమైన నేలలోంచి ఈనాటికైనా ముందు నాటికైనా నువ్వు విడుదల పొందాలి. అది నీ గమ్యం. లోక విచారణ చేస్తంటే ఆ రోజుకి ఆ రోజు లోకానికి దగ్గరైపోతావు, ఆత్మ విచారణ చేస్తంటే ఆ రోజుకి ఆ రోజు నువ్వు ఆత్మ అయిపోతావు. ఆత్మన్యేవాత్మన అర్జున జహాతి ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ సార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మన. నీ ఆత్మ ఎందు ఆత్మ వైపుకు ప్రయాణం చేసే మనస్సుతో ఆత్మలో ఉన్న శాంతిని, ఆత్మలో ఉన్న ఆనందాన్ని, ఆత్మలో ఉన్న సుఖాన్ని చురుకు అర్జున. అప్పుడు నువ్వు ఏమైపోతావు, నువ్వు మోక్షం పొందడానికి శరీరం మరణించే వరకు నువ్వు ఉండక్కర్లేదు. ఇప్పుడే ఇక్కడే నువ్వు జీవన్ముక్తుడు అయిపోతావు, స్థితప్రజ్ఞుడు అయిపోతావు, గుణాతీతుడు అయిపోతావు. ఇప్పుడే ఎక్కడో కాదు, ఇప్పుడే ఇక్కడే ఆత్మజ్ఞావాత్మన తృష్ట. అక్కడ తృష్టేశ పుష్టం. ఎక్కడ టెస్ట్ చేసుకోవాలంటే నువ్వు ఆత్మవైపుకు మళ్ళించిన మనసుతో వెళ్ళి నువ్వు ఆత్మలో ఉండి అక్కడ టెస్ట్ వేసుకుంటే, అక్కడ నువ్వు స్థిరంగా ఉంటే నీకు కావలసిన సంతోషం, నీకు కావలసిన శాంతి, నీకు కావలసిన ఆనందం వస్తువులతో సంబంధం లేకుండా, వ్యక్తులతో సంబంధం లేకుండా, సమాజంతో సంబంధం లేకుండా ఆనంద ప్రవాహంలో ఒకటే ఆనందము, ఒకటే ఆనందము, ఒకటే ప్రవాహము, ఒకటే ప్రవాహము, ఆనంద ప్రవాహములో నువ్వు కొట్టుకుపోతావు అర్జున. ఇంకేం చెప్పమంటారు చెప్పండి. ఇంత భగవంతుడి ఇంత వివరంగా మీకు ప్రజెంట్ చేస్తుంటే ఏం చెప్పండి చెప్పండి అంటే ఏంటి ఏం చెప్పమంటారు. ఎక్కడ అస్పష్టత లేకుండా స్పష్టంగా భగవంతుడు ఇంత వివరంగా చెబుతాంటే ఇంకా మనం చెప్పండి చెప్పండి అంటే ఏంటి చెప్పి. ఆత్మనేవాత్మన తుష్ట. ఆత్మలో ఉన్న సంతృప్తి నీకు దొరికిందనుకో, బయట విషయాల నుంచి సంతృప్తి కోరాలని నీ మనస్సు అసలు అనుకో. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అంటే భగవంతుడి సంకల్పం ఎలా ఉంటుందంటే, నేను మనం కండవి వెళ్ళినప్పుడు వరాయిగాది గారు అన్నారు మన పుస్తకం ఏదైనా పంచిపెడదామా అన్నారు. మామూలుగా పుస్తకాలు ఎందుకు లేని పుస్తకాలు వద్దన్నాను నేను అనుకోకుండా. ఇదే వద్దని మనకు తెలియకుండా ఎవరో తీసుకొచ్చి పుస్తకాలు పండి చేస్తారు. ఇది భగవంతుడి ఇదే భగవంతుడి అనుగ్రహం. భగవంతుడు అంటే రాఘవమ్మ గారి యొక్క వైభవం ఇది. ఆవిడ ఒంటి మీద ఉంది కాబట్టి ఇదంతా జరుగుతాం. ఈ పుస్తకాలు ఆ మాస్టర్ పెండి చేశాడని నాకు తెలియదు. ఇక్కడికి వచ్చి మీ అందరి ఎదురుకుండా సమక్షంలో ఆ మొదటి ప్రతి నాకు ఇచ్చేవరకు నాకు తెలియదు. మామూలు ఏదాలకుండా అన్నారు పుస్తకాలు పడేవాళ్ళు పంచిపెట్టి పుస్తకాలు వద్దు ఏం వద్దు అన్నాను. సరిగ్గా పుస్తకాలు కూడా వచ్చేసాయి. ఇప్పుడు మన తెలివితేటలు ఏమైనా మన సంకల్పం ఏమైంది
அருணாச்சல சிவ அருணாச்சல சிவ அருணாச்சல சிவ அருணாச்சலம் அருணாச்சலம் என்று ஸ்மரிஞ்சு வாரல அகம் நிர்மூலிஞ்சு அருணாச்சலம் அருணாச்சலம் என்று ஸ்மரிஞ்சு மாறல அகம் நிர்மூலிஞ்சு அருணாச்சலம்